वायव्याम्
आरण्याम्
आरण्याम्
गाम्याश्चेत्
गाम्याश्चेत्
దొరుకు దాని తర్వాత శ్లోకం నేను చదువుతున్నాను, దాన్ని అర్థం చేసుకోండి. నేను వెనకాతలు ఉన్నటువంటి భావన కొన్ని రోజులు రాత్రి 10 గంటలకి మనం కొన్ని క్లాసులు తీసుకున్నాం సోలార్ సిస్టమ్ పరిణామక్రమంలో, అదే ఇక్కడ చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇంకేత ఆ మొత్తం సోలార్ సిస్టమ్ ఆ బుక్ ఉందే, ఆ బుక్ మొత్తం ఇప్పుడు రాబోయేటటువంటి 3 శ్లోకాలు. ఇంకేత ఆ పురుష సూక్తం ఆధ్యాత్మికతకి ఎంత విశాలమైనటువంటి పునాది మెట్టుగా పనిచేస్తుందో అర్థం చేసుకుంటూ, ఇంకేత ఇక్కడ మీరు వింటూ ఉండటమే ఎంత అర్థం అవుతుంది అన్నది మీ యొక్క ఏకాగ్రత ప్లస్ భావనలు బట్టి ఉంటుంది. అది ఏం చెప్తున్నాడు అక్కడ, తస్మాత్ యజ్ఞాత్ సర్వహుత, సమస్తము హోమమునందు ఉంచబడినట్టు ఆ యజ్ఞము వల్ల సృష్టి లయమైపోయింది, మరొకటి సృష్టి రాబోతుంది. సృష్టి లయమైపోతే ఆ సమాధిని ఏమంటాం మనం, లయమైపోయినటువంటి సమాధి, ఆ మానసిక స్థితి అసంప్రజ్ఞాత సమాధి. మళ్ళీ సృష్టి ఆవిర్భవిస్తుంది, సాచులేట్ ఫోకస్ అవుతుంది, ఏమంటాం దాన్ని, అసంప్రజ్ఞాత సమాధి అంటాం. ముంచేత ప్రళయానికి ఏమైంది, సర్వహుత. ప్రళయం వచ్చినప్పుడు ఏది అప్పుడు ఉన్నదో అదంతా కూడా ఆహుతి అయిపోయింది, మొత్తం నాశనం అయిపోయింది. రాత్రి మనం పడుకునేటప్పుడు ఎన్నో ప్రాబ్లమ్స్ పడుకుంటాం, ఏ పరీక్ష ఉంది చదువుకోలేదు అనే టెన్షన్, రేపు అమ్మాయికి పెళ్లి చూపులు రావాలి వాడు 2 లక్షలు అడుగుతాడు నా దగ్గర 10 రూపాయలే ఉందనే టెన్షన్, కొడుకు ఉద్యోగానికి లంచం కావాలంటున్నాడు వాడికి 2 లక్షలు ఇవ్వాలి నా దగ్గర 5 రూపాయలే ఉందని టెన్షన్, ఇవి కాక ఇంకా ఎన్ని టెన్షన్లో. అన్నిటికంటే పెద్ద టెన్షన్ ఏంటంటే పక్కవాళ్ళు నాకంటే ఎక్కువ సుఖంగా ఉన్నారు కదా, అది మెయిన్. పక్కవాళ్ళు మనకంటే కష్టాలు ఉంటే మనకి టెన్షన్ అసలు ఉండదు. ఇన్ని రకాలైనటువంటి టెన్షన్లు రాత్రి మీరు పడుకోగానే ఏమవుతాయి, సర్వహుత మొత్తం లైన్ అయిపోతాయి, ఏమీ ఉండవు. తస్మాత్ యజ్ఞాత్ సర్వహుత, అన్నీ కూడా లైన్ అయిపోతాయి. లైన్ అయిపోయి ఊరుకుంటాయి అవి, ఊరుకో. ఏమవుతుంది అక్కడ, సంభృతం వృషరాజ్యం, వాళ్ళు తోడేస్తాం నిద్ర లేచేసరికి ఏమవుతుంది, పెరుగ్గా మారిపోతుంది. చేత మీ నిద్రలో జరిగేటటువంటి ప్రాసెస్ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు వాడు. ఆ ప్రాసెస్ పాలు పెరుగ్గా మారటం అంటే ఏమిటి అనేది చాలా ఆలోచనాత్మకమైనటువంటి దాంట్లో మీరు వెళ్తే సముద్రాల గురించి చెప్తూ 7 రకాలైనటువంటి సముద్రాలు ఉంటాయని చెప్తాము. సీక్వెన్స్ మాత్రం నేను కరెక్ట్గా చెప్పడం లేదు, ఎందుకంటే పుస్తకాలలో ఇచ్చినటువంటి సీక్వెన్స్, నేను అనుభూతితో డైరెక్ట్గా జీవితాల్లో చూసేటటువంటి సీక్వెన్స్కి పుస్తకం కుదరటం లేదు. ఎవరు కావాలని మార్చారా లేదా వాళ్లే రైతా నేనే తప్ప తెలియదు. ఇంకా ఇంకేత ఏ యాంగిల్లో ఏది వస్తుందో నాకు తెలియదు, కానీ ఉన్నవి 7 సముద్రాలు. ఏమిటది, మొట్టమొదటి సముద్రం లవణ సముద్రం. మన ప్రపంచం అంతా కూడా, మన పృథ్వీ అంతా కూడా లవణ సముద్రమే. లవణ సముద్రము చుట్టూ ఆవరించి ఉంది, భూమి అక్కడక్కడ లవణ సముద్రంలోంచి ఆవిర్భవించింది. రేపు నాశనం అయిపోతే ఏమవుతుంది, మళ్ళీ ఈ భూమి లవణ సముద్రంలో గడుపుతుంది, మళ్ళీ కొత్త భూములు వస్తుంది. అంచేత మొట్టమొదటి సముద్రం ఏంటి, లవణము. లవణము తర్వాత ఉండేటటువంటి సముద్రాలలో రకరకాలైనటువంటి కాన్సెప్ట్స్, మామూలుగా థియాసఫీ వాళ్ళు చెప్పేటటువంటి కాన్సెప్ట్ ఏంటంటే దాని తర్వాత ఇక్షు సముద్రం వస్తుంది. ఇక్షు సముద్రం అంటే తోడెట్టడం, పులిపించటం అనమాట, పులిపెక్కించటం. ఇదంతా ఎలా తయారు చేస్తారో తెలుసు కదా మీకు సారాలు. అవి కూడా ఏం చేస్తారంటే వాటిని ఎంజైమ్ ప్రాసెస్లో వాటిని కలిసి పులిపెక్కిస్తారు, దాంతో మత్తు వస్తుంది. పాలు తాగితే సాత్వికమైనటువంటిది వస్తుంది, మజ్జిగ తాగితే మజ్జిగ మత్తు మీకు వచ్చే ఆహారంలో ఇంతా వాళ్ళకి ఎలా ఫీల్ అవుతారో నాకు తెలియదు, కానీ ఎంత మీరు కమ్మటి భోజనమైనా పెట్టేయండి, మజ్జిగ వేయకుండా లేకపోతే మాత్రం నాకు కడుపు నిండదు. మజ్జిగ తినగానే బరువు ఎక్కువ మత్తు వచ్చేస్తుంది. సముద్రం, సురా సముద్రం రకరకాలైనటువంటి పేరు పెట్టారు. దాని తర్వాత పాలు 3వది, 4వది పెరుగు, 5వది నెయ్యి, 6వది మధు అంటే తేనె, దాని తర్వాత శుద్ధ జలం. ఆర్డర్ ఇదా ఉన్నా కాదా మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం, దాని గురించి నేను నాకు కరెక్ట్గా అవగాహన రావటం లేదు ఇంకాను. కానీ సర్వహుత నిద్రపోయాం రాత్రి, మనం అన్ని బాధ్యతలు అన్ని బరువులు అన్నీ వదిలేసుకున్నాం. ఆవేదనలన్నీ పోతాయి. క్యాన్సర్ పేషెంట్ వాడు క్యాన్సర్ పేషెంట్ అని మర్చిపోతాడు, ప్రెసిడెంట్ వాడు ప్రెసిడెంట్ అని మర్చిపోతాడు, కూలీవాడు వాడు కూలీవాడు అని మర్చిపోతాడు, అందరూ మొత్తం మర్చిపోతారు. మర్చిపోయాక ఏమవుతుందిట, సంభృతం పురుషదాత్యం, ఆ యజ్ఞం వలన చులకబడిన వెన్న సమకూర్పబడింది. ఏమవుతుంది, మీ యొక్క అనుభూతులు, మీరు పొందినటువంటి అవగాహనలు అవంతా కూడా ఒక ఖచ్చితమైనటువంటి స్వరూపానికి నెక్స్ట్ డే మార్నింగ్ రావాలి. అది రావటం లేదు. అదే పతంజలి స్వప్నము నిద్ర ఉపయోగించుకుంటే కూడా మీరు పైకి ఎక్కగలరు అని చెప్పాడు పతంజలి యోగ సూత్రాలలో. ఈ నిద్రని చిలకాలి, మీరు స్వప్నాలను చిలకాలి. చిలకాలి అంటే ముందు స్వప్నాల భాష అర్థం అవ్వాలి. స్వప్నాల భాష అర్థం అవ్వాలంటే కొన్ని సంవత్సరాల పాటు మీరు స్వప్నాలని రికార్డు చేయాలి. మరి మొదలెట్టారో లేదో మన నాకు తెలియదు, ఈ 5-6 రోజులు బట్టి చెప్తున్నా. ఇంకా మొదలెట్టుంటారు గ్యారంటీగా, మీ స్మృతి చాలా ఎక్కువ కనుక. మరి మొదలెట్టే పోతే నేను చేయగలిగేది ఏముంది, చెప్పుకుంటా పోతే అంతే చిలకండి వెన్న వస్తుందని. ఏమొస్తుంది వెన్న? అంచేత ఆ విధమైనటువంటి వెన్న ఎప్పుడైతే రావటం మొదలెడుతుందో, నిద్రపోయిన వాడు మళ్ళీ నిద్ర లేవడు, ఇంకో వ్యక్తిగా నిద్ర లేస్తాడు వాడు. అంచేత యోగుల యొక్క జీవితాలలో కొన్ని కోట్ల కోట్ల సంవత్సరాలు పరిణామక్రమం జరిగిపోతుంది అంటే కబుర్లు చెప్తే జరగదు. వాడు పడుకుంటాడు, రాత్రంతా మంధనే, చిలకటం అంటే అంతే కదా, మంధన జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మంధన జరుగుతూ ఉంటుందో, నిద్రపోయిన వాడు మళ్ళీ నిద్ర లేవాడు, లేచాడంటే వాడు యోగి కాదు. అందుకే ఏమని చెప్తాడు 15వ అధ్యాయంలో పురుషత్వ ప్రాప్తి యోగంలో, యద్గత్వా ననివర్తంతే తద్ధామ పరమమ్మ. నిద్రపోయిన వాడు మళ్ళీ నిద్ర లేవకూడదు. నిద్ర లేచాడంటే క్లాస్కి అటెండ్ అవ్వలేదన్నమాట అర్థం. పొద్దున 10 గంటలకు కాలేజీకి రావాలి, రాడు వాడు, ఏ సినిమాకు వెళ్ళిపోతాడు. సాయంత్రం 5 గంటలకి ఫైల్ పట్టుకుని ఇంటికి వెళ్తాడు, చాలా అలసిపోయాను చదువుకుని వస్తున్నానని. కానీ వాడు పొరలో ఏముండదు. మనం కూడా రాత్రిళ్ళు ఎందుకు మనకి జ్ఞానం రావటం లేదు అంటే, డే టైం అంతా ఎందుకు పనికిరానటువంటి పనులు మనం చేస్తున్నాం. పొద్దున్న డే టైంని 125 గంటలుగా ఉపయోగించుకోగలిగిన వాడికే స్వప్న జగత్తు నిద్ర జగత్తు ఉపయోగపడుతుంది. మీరు 1/2 గంట పని చేస్తే నేను చాలా కష్టపడ్డామంటాను. నేను ఎక్కడి నుంచి మీ వెంటబడేది, ఆ 125 గంటలు ఎలాగా అనేది క్లీన్ బీజ సాధనని చెప్పాను. ఆ క్లీన్ బీజ సాధన క్యాసెట్స్లో ఉంది. ఇందుకు అది చెప్తున్నాను. ఇంకా ఈ పురుష సూక్తం యొక్క డీపర్ డీటెయిల్స్ అంటే అలా వింటే అలా ఉంటుంది, ఏమర్థం అవుతుంది అది. సాధన ఉంటే వెనకాతలా రోజుకు 30 గంటలు 40 గంటలు మీరు అవస్థపడుతూ ఉంటే మీకు గ్యారంటీగా అర్థమైపోతుంది ఇదేనా వెన్నంటే అని. చిలుకుతూ ఉంటారు, పాలు తీసుకొచ్చారు, వేడి చేశారు అంటే తపస్సు చేశారు. తపస్సు చేశాక ఏం చేశారు, దాన్ని మళ్ళా చల్లారు పెట్టారు. ఈశ్వర ప్రణిధానము చల్లారు పెట్టిన తర్వాత దాంట్లో ఎంత తోడు వేయాలో కరెక్ట్గా అంతే తోడు వేస్తారు, అది అనుగ్రహం. తోడు వేయకుండా తోడుకోదది, ఒక్క చుక్క పడాలి. దాన్ని ఏమంటాం మనం, గురువు యొక్క అనుగ్రహం అంటాం, ఈశ్వరుడు యొక్క అనుగ్రహం అంటాం. పడ్డాక ఏమవుతుంది, ఇమీడియట్గా ఏం తోడుకోదు, మళ్ళీ దాన్ని కొంత పక్కన పెట్టాలి. అది బాగా చల్లగా ఉన్న తోడుకోదు, బాగా వేడిగా ఉన్న తోడుకోదు, బ్యాక్గ్రౌండ్గా కరెక్ట్గా సాధనార్థమైన అది. మీ ప్రతి అనుభూతి ఆ యాంగిల్లో మీరు వివరింపజేసుకోవాలి. టైం అసలు వేస్ట్ కాకూడదు. మీరు ఇవాళ నిద్ర లేచింది గురించి ఇంతవరకు మీరు ఏం చేశారో మీరు చూసుకోండి. టైం వేస్ట్ అయిందో కరెక్ట్గా ఉన్నారో లేదో మీకు అర్థమైపోతుంది. చేద్దాం అనుకుంటున్నా మాస్టర్, మీరు ఆగండి, 2-3 సంవత్సరాలు మేము చేస్తాం. ఈ లోపల 2000 సంవత్సరం అయిపోతుంది బాబు, మళ్ళీ 24 కోట్ల సంవత్సరాలు ఆగండి. దీని తర్వాత మళ్ళీ మాత్రం మీకు గ్యారంటీగా అవకాశం రాదు, ఖచ్చితంగా రాదు. మీరు ఏవైనా కారణాలు చెప్పుకోండి, మీ కారణాల వల్ల చేయలేదు, ఆ కారణాలను చాలా మంచిది చేయకండి. ఇద్దరు కష్టపడండి రాత్రి పగలు. నేను చెప్పాను కదా, మీరు పడుకోవటం ఎలా పడుకోవాలి అంటే అలసిపోయి పడుకోవాలి. మీరు నేను చేసి చూపిస్తున్నాగా మీకు ఎలా పడిపోవాలో. పడిపోయినప్పుడు ఇంకా ఆలోచించకండి, అది టైం టేబుల్లో ఏదైనా ఉండొచ్చు. అలసిపోయి మీరు అసలు ఆ కోమాలోకి వెళ్ళిపోతూ ఉంటే అలసట, ఓకే పడుకోండి. అంతవరకు మాత్రం కష్టపడండి మీరు. అప్పుడు కానీ సంభృతం వృషరాజ్యం అనేటటువంటి మాట మీకు అర్థం కాదు. ఎన్ని రకాలు నేను తిట్టి చెప్పినా, పశుగుం స్థాగుం చక్రే వాయవ్యాన్, ఆ చిలకబడినటువంటి వెన్నెలో ఆ సరోహృతమైనటువంటి వాటిలో ఏమొచ్చారట మొట్టమొదట, పశుగుం స్థాగుం చక్రే, చక్రము కాలచక్రం తిరుగుతూ ఉంటుంది, మళ్ళీ సూర్యోదయం అవుతుంది. సూర్యోదయం అయిపోగానే వీడు ఏ చక్రం గురించి మాట్లాడుతున్నాడు, జ్యోతిష్ శాస్త్రంలో మనం చదువుకునేటటువంటి ద్వాదశ రాశి చక్రం గురించి మాట్లాడుతున్నాడు. ఆ ద్వాదశ రాశి చక్రంలో మొట్టమొదట ఏ పశువు ఉంటుంది అంటే అజహ, తర్వాత ఏ పశువు ఉంటుంది వృషభం, తర్వాత మిథునం. పురుషు మనుషులు కూడా ఒక రకమైనటువంటి పశువులు అయిన తర్వాత అదేం పశువు, దాన్ని జంతువు అందా ఏమంటారో మరి అదో ప్రాణి. తర్వాత సింహం జంతువేగా, తర్వాత కన్య తుల, బ్యాలెన్సింగ్ పాయింట్ అది. తుల తర్వాత మళ్ళా వృశ్చిక తేలు, తర్వాత ధనస్సు, మళ్ళా బ్యాలెన్సింగ్ పాయింట్ అది లక్ష్మణ్, తర్వాత మళ్ళా జంతువు ప్రాణి, దాని తర్వాత కుంభం, మళ్ళా బ్యాలెన్సింగ్ పాయింట్, తర్వాత పశువుగుం సాగుం చక్రే. ఈ పశువులు ఆ జ్యోతిష్ శాస్త్ర చక్రంలో తిరుగుతుంటాయి. ఈ జ్యోతిష చక్రంలో ఈనాడు ఉన్న మేషరాశి లక్షణాలు 5 కోట్ల సంవత్సరాల తర్వాత ఉండవు. ఆ పశువు వేరు, ఈ పశువు వేరు. 50 సంవత్సరాల కిందట పుట్టినటువంటి మనిషికి ఇప్పుడు పుట్టినటువంటి మనిషికి తేడా లేదు. మనిషి జాతిలోనే పుట్టాడు, తేడాలే. నేను 1971లో మొట్టమొదటిసారి టెలిఫోన్ ఎత్తాను. నేను అంతవరకు నా జీవితంలో నేను టెలిఫోన్ ముట్టుకోలేదు. రీసెర్చ్ వర్క్లో జాయిన్ అయ్యాను. మా సూపర్వైజర్ ఏం చెప్పాడంటే బీడీహెచ్ కెమికల్స్ ఉంటాయి కదా అక్కడికి ఆర్డర్ ప్లేస్ చేయన్నాడు. ఆర్డర్ ప్లేస్ తెలిస్తేగా ఎలా అన్నాను అని బయటకు వెళ్ళి ఇంకా కంపెనీకి వెళ్ళిపోదా అని, కంపెనీకి వెళ్ళక్కర్లేదు పిచ్చివాళ్ళగా ఫోన్ చేయన్నాడు. సరే వెళ్ళి ఆఫీస్కి ఫోన్ చేయాలంటే బ్యాక్ చేయను క్లర్క్ ఉండేవాడు. ఫోన్ చేయాలన్నాను, చేసుకో అన్నాడు. ఎలా చేయాలి? సరే ఏదో నెంబర్ తెలియదా అన్నాడు. తెలియదన్నా. సరే వాడు కల్పించాడు, నా అదృష్టం బాగుంది ఫోన్. సరే రింగ్ కలిపి ఇచ్చేసాడు ఫోన్. పట్టుకున్నాను, పట్టుకున్నాను. ఏంటి ఎంగేజ్డ్ సౌండ్ అది? నాకు తెలియదు అది ఎంగేజ్డ్ సౌండ్ అని. ఏంటి వింటున్నాంటే రింగ్ అవుతుందన్న. అతను రింగ్ అవుతుందా, ఇంతసేపు రింగ్ అవుతే అని చూసి ఇదేంటి మాస్టర్ మాస్టర్ అది ఎలా పంపిస్తాను అది ఎంగేజ్డ్ వస్తుంది. ఆహా ఇది ఎంగేజ్డ్ సౌండా అన్నప్పుడు రికార్డ్ చేస్తున్న బుర్రలో. ఇప్పుడు పిల్లలు అడిగితే చెప్తారు టెలిఫోన్ కాదు వాళ్ళు ఎస్టీడీ ఎలా చేయాలో, వెబ్సైట్లోకి వెళ్ళవాళ్ళలో. మరి నేను వాళ్ళు ఒకటే రీసెర్చ్ లెవెల్లోకి వచ్చాక మోడిఫైన్ చేసినటువంటి వ్యక్తి, పుట్టగానే ఫోన్లు టెలిఫోన్లు వాటితో ఆడుకునేటటువంటి వ్యక్తి. మన మానవ జాతి అదే. అలాగే మేషరాశి వాటి యొక్క లక్షణాలు మారిపోతూ ఉంటాయి. ఆ మారిపోయినటువంటి లక్షణాలను పట్టుకోలేకపోతే జ్యోతిష్ శాస్త్రం అదొకటి ఫాలో అవడానికి కారణం అది. ఇప్పుడున్నటువంటి మేషరాశి యొక్క లక్షణాలు 5000 సంవత్సరాల కిందట ఉన్నటువంటి మేషరాశి లక్షణాలు ఒకటి కాదు. దాన్ని అర్థం చేసుకోండి. పశువుగుం స్థాగుం చక్రే అని ఒక్క మాటలో ఆ మొత్తం పరిచయం. అది మీరు పట్టుకోవాలంటే ఎన్ని పుస్తకాలు చదవాలి? కనీసం 60-70 పుస్తకాలు మినిమం మీరు చదివితే ఆ తేడాల ముందు మీకు అర్థమవుతాయి జ్యోతిష్ శాస్త్రంలో. మరి జ్యోతిష్ శాస్త్రం వారానికి ఒక క్లాస్ చదువుతున్నాం కదా మాస్టర్, మీరు తొందరపడతారేంటి? చదవండి, బాగా చదవండి. వాయువ్య, వాయువు ఎక్కడి నుంచి వస్తుంది? ఆకాశదత్తం నుంచి. జ్యోతిష్ శాస్త్రము ఎక్కడుంది? ఆకాశంలో ఉంది. ఆకాశం నుంచి వాయువు పుట్టుకొస్తుంది కదా. ఆ వాయువులో ఏం పుట్టుకొస్తుంది? మన యొక్క సంస్కారాలు పుట్టుకొస్తాయి. మరి ఆ సంస్కారాలు ఎలా పుట్టుకొస్తాయి, ఆ సంస్కారాలను ఎలా ఉపయోగించుకుంటాం అనేదే ప్రాణాయామం యొక్క పరమ రహస్యం. అంతేకా నేను గాలి పీల్చుకుంటున్నాను, కరెక్ట్గా గాలి పీల్చుకుంటున్నాను లేదా, గాలి పీల్చుకుంటే ఏం లాభం? గాలి పీల్చుకుంటే ఏం అవ్వదు అక్కడ. గాలి ఎవడైనా పీల్చుకుంటాడు, కానీ ఆ గాలి పీల్చుకోవటం వల్ల ఏమవుతుంది అంటే ఆరోగ్యం బాగుపడుతుంది, కాస్త రోగాలు అవి తగ్గుతాయి. కానీ పురుష సూక్తం చెప్పేటటువంటి వాయువ్యాన్ మీకు తెలియాలి అంటే వాయు అణువుల మధ్య ఉన్నటువంటి లక్ష్య శుద్ధిని మొత్తం సూర్యుడు కేవలము 2 అణువుల యొక్క కలయికతో శక్తినిస్తున్నాడు. హైడ్రోజన్, హైడ్రోజన్ కలిసి హీలియంగా మారుతుంది. అంతే, అక్కడ జరిగేది ఇంకే చర్య జరగకుండా ఇంకేం జరగటం లేదు సూర్యుడు మనకి అర్థమైనంత వరకు. కానీ అదే ఇంత శక్తి ఎందుకు ఇస్తుంది, ఏ విధంగా ఇస్తుంది, ఏం జరుగుతుంది? ఈ లక్షణాలంతా అంటే వాయువుల యొక్క లక్షణాలు. ఆక్సిజన్ ఒకలా పనిచేస్తుంది, నైట్రోజన్ ఒకలా పనిచేస్తుంది. ప్యూర్ ఆక్సిజన్ మీకు ఇచ్చేసాం అనుకో చచ్చిపోతాం మనం. ఆక్సిజన్లో ఎంత పర్సెంట్ నైట్రోజన్ చెప్తాడు డాక్టర్ ప్యూర్ ఆక్సిజన్? ఎవరికి ఇంత ఒక 50% మోర్ దాన్ 70% అదర్ గ్యాసియస్ మిక్స్చర్స్ ఉంటాయి. ప్యూర్ ఆక్సిజన్ ఇవ్వరు, మరీ సీరియస్ కేసు అవుతే తప్ప. వాయువ్యాన్ అంచేత వాయు అణువులు మీ జీవితాలలో ఆ ఆక్సిజన్ హైడ్రోజన్ ఎందుకంత ప్రముఖ పాత్ర వహిస్తుంది? హైడ్రోజన్ ఆక్సిజన్ అంటే అర్థమవుతుంది కదా నీరు. ఈ 2 వాయువులే, హైడ్రోజన్ వాయువే, ఆక్సిజన్ వాయువే. ఇవి 2:1 నిష్పత్తిలో కలిసినప్పుడు నీరు ఏర్పడుతుంది. కనుక ప్రాణాయామంలో 2:1 నిష్పత్తిలో గాలి పీల్చమంటారు. కానీ ఆ నిష్పత్తి ఏంటో తెలియకుండా నువ్వు అని ఇరవై చేసి ఎఫ్ అని 10 ఆగితే ఏం అవ్వదు. వాయువుల నిష్పత్తి కలపాలి, హైడ్రోజన్ వాయువులు 20 ఉంటే ఆక్సిజన్ 10 ఉండాలి. అవి మీరు నిష్పత్తి చేసుకోవాలి కానీ అంటే ఏమవుతుంది, ఆరోగ్యం వస్తుంది. కానీ పురుష సూక్తం చెప్తున్నటువంటి వాయవ్యాన్ని మాత్రం కాదు అది. అంచేత ఆ వాయు అణువుల మధ్య ఉన్నటువంటి ఆ డెప్త్, ఆ ఇంగ్రీడియంట్స్తో ఉన్నటువంటి కలియక, మొత్తము సృష్టి కూడా వాయు అణువుల యొక్క ప్రభావమే. వాయవ్యాన్ ఆరణ్యాన్, వాయువు ఎక్కడికి వస్తుంది, వాయుతత్వం నుంచి ఆకాశము, ఆకాశం నుంచి వాయువు, వాయు తర్వాత అగ్నే కదా అరిణి. ఆరణ్యాన్ అంటే అరిణి మంధన, అరిణి అంటే తెలుసు కదా, అరుణితో మంధింపజేసేటటువంటి అగ్ని ఉత్పత్తి అవుతుంది. ఇదంతా ఎక్కడ జరుగుతుంది, సృష్టికి ముందు జరుగుతుంది. ఇప్పుడు ఈ ఆకాశం లేదు, ఇంకా జాతక చక్రమే ఏర్పడలే, అంటే జోడైకే ఏర్పడలేదు. దాని యొక్క బీజాలు అక్కడ ఉన్నాయి, ఎవళ్ళు ఉన్నాయి, సృష్టి ఆదులు ఎవడున్నాడు, వాడికి మనం పెట్టుకున్నటువంటి పేరేంటి, వాడు, వాడిలోంచి వంత ఉద్భూతం అవుతుంది వాడు పురుషుడు. ఆ సర్వహత అనేటువంటి యజ్ఞం తర్వాత ఈ మేషరాశి అంతా ఎక్కడున్నాయి, లోపల ఎక్కడో ఉన్నాయి, అది ఇంకా బయటికి రాలే, అంటే ఆకాశతత్వమే బయటికి రాలే. కానీ జోడైకి ఉంది, జోడైకి తర్వాత ఇంకా ఏం రావాలి, వాయవ్యాన్, వాయవ్యాన్ తర్వాత ఏం రావాలి, ఆరణ్యాన్, ఆరణ్యాన్ తర్వాత గ్రామ్యాన్. గ్రామ్యాన్ అంటే గ్రూప్ సోల్స్, గ్రూప్ సోల్స్ ఒకే జాతికి సంబంధించినటువంటి సోల్స్ ఎలా ఉద్భవిస్తాయి, ఎలాగవి లైన్ అయిపోతూ ఉంటాయి, ఇన్స్టింక్ట్స్ అని చెప్తూ ఉంటాం. కుక్కలన్నీ ఒకలా ప్రవర్తిస్తూ ఉంటాయి, పందులన్నీ ఒకలా ప్రవర్తిస్తూ ఉంటాయి, ఆవులన్నీ ఒకలా ప్రవర్తిస్తూ ఉంటాయి, గుర్రాలన్నీ ఒకలా ప్రవర్తిస్తూ ఉంటాయి. వాటికి ఆ జ్ఞానం ఓడిస్తున్నాడు పుట్టగానే తల్లిదండ్రులు ఏం చెప్పటం లేదు కదా. ఆ విధమైనటువంటి గ్రూప్ సోల్ ఇన్స్టింక్ట్ని గ్రామ్యాన్, గ్రామ్యాన్ అంటే గ్రూప్స్. అంచేత ఈ జ్ఞానాన్ని పురుష సూక్తం చేస్తున్నప్పుడు మీరు నేర్చుకోవాలి. సిలబస్ ఇది, టైటిల్ చాప్టర్స్ పెట్టేశాడు, ఇది ఇవి మీరు నేర్చుకోవాలి అని. అది మీరు దేవాలయాల్లోకి వచ్చాక ఒక సంవత్సరం టైం టేబుల్, 5 సంవత్సరాల టైం టేబుల్, 20 సంవత్సరాల టైం టేబుల్ వేసుకుని మెల్లిగా ఈ సిలబస్లన్నీ మీరు నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే మీరు ఎదగరు. మాకెందుకు ఇదంతా అన్నారనుకోండి, మీరు ఎదగరు. ఓంకారం చేస్తే సరిపోతుంది కదా, ఓంకారం చేస్తే ఇది చదవాలనేటటువంటి కోరిక మీకు వస్తుంది, చదివింది అర్థం అవుతుంది. ఇది చదవకుండా మాత్రమే ఉంది రావణ మహర్షి, ఇవేం చదవలే. తర్వాత కావ్యకంఠ ముని గణపతి శాస్త్రి వచ్చాక అంతా చదివాడు ఆయన దగ్గర. గురువు గారు ఎన్ని పుస్తకాలు చదివారు చూశారు కదా, వాళ్ళకంటే మనం ఏం గొప్పవాళ్ళం కాదు అని చేత ఓం అనేస్తే అంతా ఏం రాదు మీకు. ఓం వల్ల ఏమొస్తుంది అంటే ఇది వస్తుంది, ఇది చదువుకోవాలి, ఇది నేర్చుకోవాలి అనేటువంటి భావన వస్తుంది. అంచేత మేము చదువుకోక్కర్లేదు, మేము పండితులం, మేము ఈశ్వర సమర్పణ చేసేస్తున్నాం, గురువు గారే అంతా చూసుకుంటారు, ఏమీ చూసుకోవడం మీకు అవకాశం ఇస్తున్నాడుగా గురువు గారు, ఇది నేర్చుకోవడానికి ఎన్ని సంవత్సరాలు బట్టి అవకాశం వస్తుంది. ఇంకా అతి త్వరలో ఈ అవకాశం క్లోజ్ కాబోతుంది, ఇంకా టేపులు మిగులుతాయి, పుస్తకాలు మిగులుతాయి. అప్పుడైనా వాటిని మీరు సదుపయోగం చేసుకోవాలి అంటే వీటిని చూసుకోండి. ఇంచేత ఆ భావ పరంపరలో మీరు లేకపోతే ఎట్టా అని కాదు, నటలనే వద్దు, నేను ఉండి ఏం చేస్తున్నారు కనుక, కనీసం ఈ టేప్స్ ఉంటాయి కదా, ఈ జ్ఞానం ఉంటుంది కదా, ఆ జ్ఞానం మీద పడండి. కానీ మీకు దగ్గరగా ఉండాలి, మీ పక్కనే ఉండాలి, మీ నెత్తి మీద స్వారీ చేయాలి, మీరు చేయండి స్వారీ, నాకే అభ్యంతరం లేదు. కానీ దానివల్ల ఏమీ లాభం లేదు. ఇది కనుక మీరు చేసుకున్నారనుకోండి ఆకాశం తిట్టి ఎదిగిపోతారు మీరు, చేయలేదు ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండిపోతారు. కానీ ఈ నాలెడ్జ్ సంపాదించుకోండి. ఏం చెప్తున్నాడు, తస్మాత్ యజ్ఞాత్ సర్వం, లైవ్ అయిపోయింది ప్రకృతంతా కూడా. లైవ్ అయిపోయిన తర్వాత చిలికింది, చిలికిన తర్వాత రాత్రి మళ్ళీ కొత్త సృష్టి ఏర్పడింది. కొత్త సృష్టి ఏర్పడుకోగానే ఆకాశానికంటే ముందు ఆ ఆకాశానికి కావలసినటువంటి జోడైక్, జోడైక్ అంటే అర్థమవుతుంది కదా మీకు, రాశి చక్రం ఏర్పడుతుంది. రాశి చక్రం నుంచి ఏమొస్తుంది, వాయువు వస్తుంది, ఆకాశతత్వం నుంచి వాయువు, వాయువులోంచి అగ్ని ఆరణ్య, అగ్ని నుంచి జలము, జలం అనేది గ్రూప్ సోల్స్. ఒక నీరు చుక్క నీటిలో పడింది అనుకోండి, మళ్ళీ ఆ నీటి చుక్క మీరు వేరు చేయలేరు, మీరు దాన్ని పట్టుకోవాల్సిందే ఆ నీటి చుక్కని. ఆ నీటి చుక్క మాత్రం ఇప్పుడు ఉప్పు ఉంది, ఉప్పు నీళ్ళు ఉన్నాయి, మంచినీళ్ళు ఉన్నాయి, ఆ ఉప్పు నీళ్ళని తీసుకొచ్చి మంచినీళ్ళలో కలిపే ఏమవుతుంది, మొత్తం ఆవరించిపోతుంది. దాన్ని గ్రూప్ సోల్స్ అంటాం, ఇన్స్టింక్ట్ అంటాం. అంచేత గ్రామ్యాస్తయే ఈ భావనతో ఈ సూక్తాన్ని జాగ్రత్తగా, తస్మాత్ యజ్ఞాత్ సర్వహుతః
తస్మాత్ యజ్ఞాత్ సర్వభూతః
సంభృతం వృషదాజ్యం
సంభృతం వృషదాజ్యం
పశోగుం
స్థాగుం చక్రే
వాయవ్యాన్
వాయవ్యాన్
ఆరణ్యాన్
ఆరణ్యాన్
గ్రామ్యాశ్చే
గ్రామ్యాశ్చే
తస్మాత్ యజ్ఞాత్ సర్వహుతః
తస్మాత్ యజ్ఞాత్ సర్వహుతః
ఆ యజ్ఞము ఏదోటి ఇందాక జరిగి ఇదంతా రాబోతుందో దానికి ఏమని పేరు పెట్టారు? సర్వహుతము. మొత్తము అందులో నేను అయిపోయేటటువంటి యజ్ఞము. మీది అంటూ ఏది నీకు మిగలకూడదు. అంతేత నువ్వు మళ్ళా ఆ స్థాయికి వెళ్ళిపోవాలంటే నువ్వేం చేయాలి? సర్వహుతం చేయాలి, మొత్తము భగవంతుడికి అర్పణ చేసేయాలి. కానీ నువ్వు నాకు ఇస్తావనే బుద్ధితో భగవంతుడి దగ్గరికి వెళ్తే తస్మాత్ యజ్ఞాత్ సర్వహుత, ఆ యజ్ఞములో ఏ విధంగా అవుతే మొత్తము ఆహుతి అయిపోతుందో ఆ విధంగా మీ యొక్క కోరికలు, మీ యొక్క జ్ఞానము, మీ యొక్క ఎట్సెట్రా 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 నేను అనేటటువంటి ఏ భావనలు ఉన్నాయి కూడా తస్మాత్ యజ్ఞాత్ సర్వహుత రుచ సామాని యజ్ఞే, ఆ యజ్ఞం నుంచి రుక్కు పుట్టుతుంది, వాక్ పుడుతుంది. వాక్ పుట్టగానే సామం పుడుతుంది, సామం పుట్టగానే యజుస్సు పుడుతుంది. అంచేత ఋగ్వేదము, ఋగ్వేదం తర్వాత సామవేదము, సామవేదం తర్వాత యజుర్వేదము. సైన్స్ పుస్తకాలు ఉంటే ఏం లాభం లేదు, సైన్స్ ఎక్కడ ఉండాలి? ఇది ఉపయోగపడాలి నిత్య జీవితంలో. అంచేత నిత్య జీవితంలో ఇది ఎక్కడ జరుగుతుంది? తల్లి తన యొక్క మొత్తం శక్తిని కడుపులో ఉన్నటువంటి బిడ్డకి ఇచ్చేస్తుంది, బయటకు వస్తాడు. అంతేగా బయటకు రాగానే ఏం చేస్తాడు? వాక్ వస్తుంది, దాన్ని మనం ఏడుకుంటాం, అది వేరే విషయం. వాక్ రాగానే శ్వాస వస్తుంది, శ్వాస అంటే సామము. అంతేగా సామం ఎప్పుడైతే వస్తుందో, శ్వాస ఎప్పుడైతే వస్తుందో ఏం జరుగుతుంది? యజనం వాడి జీవితాన్ని భగవద్ర్పితంగా జీవించగలిగేటటువంటి టెక్నిక్ వస్తుంది. రుక్ సామము యజనం, రుక్ సామ యజనం పుట్టగానే జరిగేటటువంటి ప్రక్రియ. అలాగే సరిగమ పదనిస సంగీతం నేర్చుకోవాలి. మొట్టమొదటి సరిగమ పదనిస ఏడు స్వరాలు ఇవంతా మనకి తెలుసుగా. కానీ అది నేర్చుకునేటటువంటి వాడు సామవేదాన్ని పెడతాడు. అంటే ఏంటి, సాను ఎలా ఉచ్చారించాలి, గాను ఎలా ఉచ్చారించాలి అనేది అది ఒక రోజులో వస్తుందా? ఎన్ని సంవత్సరాలు చేసినా రాదు, ఎక్స్పర్ట్ అవుతూ ఉంటాడు అంతే వాడు. అంతేత రుక్కు నుంచి ఏమొచ్చింది? సరిగమ పదస నుంచి సామను. ఆ సామాన్ని వాడు ఏం చేస్తాడు? భగవద్పడం చేస్తాడు. యజుర్వేదం అంటే యజస్సు, యజనం చేయడం. అంచేత ప్రకృతికి అర్పిస్తాడు. అంచేత ఏ విద్య మీరు నేర్చుకున్నా పుట్టుకు దగ్గర నుంచి మీరు నేర్చుకునే ప్రతి విద్య కూడా రుక్కు సామ యజను. రుక్కు అంటే ముందు శబ్దాలు, శబ్దాల నుంచి దాన్ని పాటలాగా పాడాలా. ఇప్పుడు ఏంటి నేర్చుకుంటున్నాం మనం ఇక్కడ రుక్కు? ఇది ఆధ్యాత్మికత అంటే, ఇది పురుష సూక్తం అంటే నేర్చుకుంటున్నాం. మెల్లిగా ఏం చేస్తాం? దీన్ని అర్థం చేసుకుని స్వాధీనం చేసుకుని అలా జీవించటం మొదలు పెడతాం. జీవించటం మొదలెట్టాక ఏమవుతుంది? ఇతరులకి అలా జీవించాలని మన జీవితమే ఒక ఉదాహరణగా చూపిస్తాం. అప్పుడు ఆధ్యాత్మిక జీవితంలో రుక్కు సామము యజుర్వేదం వస్తుంది. దీనిని త్రయీ విద్య అంటాం. ఈ జ్ఞానము అంతే తప్ప ఋగ్వేద జ్ఞానం వచ్చేసింది మేము కడదా పట్టించాం. పన్నాల మీద పన్నాలు అప్పజెప్పండి, అప్పజెప్తే కూర్చోండి ఏమయ్యారు వాళ్ళు? నాకు చాలా బాధ ఎక్కడొచ్చిందంటే అనంతపూర్లో తిరుపతి నుంచి మేము శ్రీశుక్తం బాగా చదవగలం అని చెప్పి కొంతమంది పిల్లలు వచ్చారు, ఏడుగురు ఎనిమిదిగురు వచ్చారు. అద్భుతంగా శ్రీశుక్తం చెప్పారు. సరే శ్రీశుక్తం చెప్పారు విన్నాను, విన్నాక ఏవైనా ఇస్తారా? శ్రీశుక్తం శాస్త్రీయంగా స్వర పద్ధతిలో జరిగిన వాడి గతి అది. అదా శ్రీశుక్తం అంటే వాడు ఇవ్వాలి మనకి. శంకరాచార్యులు వారు వెళ్ళారు, శ్రీశుక్తమే ఉపదేశం చేసింది ఆయన. ఒక పేద ఆవిడ, ఆవిడ ఏం చేసింది, మూల ఉన్నటువంటి ఎప్పుడో పెట్టినటువంటి ఉసిరిగా ఎక్కడో ఉంది అతని మీద, అది ఇచ్చింది. పాపం వచ్చాడు కదా బ్రహ్మచారి మరొకసారి ఏం చేస్తామని కరిగిపోయాడు. ఈయన కరిగిపోయి సరే ఎదుగో నీకు ఇస్తున్నాను అన్నాడు. ఐదేళ్ళు ఆరేళ్ళు అప్పుడు ఆయనకి బంగారపు ఉసిరికాయలు. కండిషన్ ఏంటిట, ఈ ఉసిరికాయలను ఇంతవరకు అన్నం పెట్టడానికి ఉపయోగించాలి. ఆవిడ అలాగే అన్నం పెట్టింది. దాంతో మరి ఆ శ్రీశుక్తం మనకి ఎందుకు పలకటం లేదు? తిరుపతిలో నేర్చుకొచ్చిన వాడు కాస్త అన్నం పెడతారని ఎందుకు అడిగాడు? వాక్కు ఉంది కానీ సామము లేదు. సామము లేదు అంటే మీ శ్వాసలో. అందుకే ఏం చెప్తాం, వాడు ఊపిరి అదైపోయింది అంటాం. ఇట్ ఈస్ ఇన్ హిస్ బ్రెత్. మీ ఊపిరి అయిపోవాలి ఆ జ్ఞానం. అంతే తప్ప మేము నోట్తో చెప్తే అట్ట మిమ్మల్ని అలా ముట్టుకుంటే అర్జునుడు పడుకుంటే యజ్ఞైర్ శ్వా స్వర్గతిం ప్రార్థయంతే తే పుణ్య మాసాద్య సురేంద్రలోకం అశ్నంతి దివ్యాన్ దివిదేవ భోగా భగవద్గీతలో చెప్తాడు. ఈ త్రయీ విద్య అంచేత ఈ త్రయీ విద్య ప్రకృతిలో ఉంది. మీరు మళ్ళా వేదాల జోలికి పోకండి. వేదాలలో సంస్కృత భాషలో చెప్పాడు. ఆ భాష వాడకుండా మిగతా మన వెంకయ్య స్వామి వాళ్ళు వాళ్ళ భాషలో చెప్పారు. ఋగ్వేదము అనేది జ్ఞానము. ఆ జ్ఞానాన్ని మీరు ఏ భాషలోనే చెప్పచ్చు. సంస్కృతంలోనే చెప్పాలని రూలు లేదు. కానీ సంస్కృతంలో చెప్తే వచ్చేటటువంటి గొప్పతనం ఏంటంటే సింపుల్గా మూడు లైన్లో చెప్పేయచ్చు. దీన్ని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడానికి తల ప్రాణం తోకొస్తుంది కదా. సంస్కృతంలో వాడు ఒక ఋక్కులో చెప్పి పారిశాడు. సైంటిఫిక్ లాంగ్వేజ్ అందుకు ఉపయోగపడుతుంది. ఎన్ అంటే నైట్రోజన్, ఓ అంటే ఆక్సిజన్. నువ్వు ఒక నియమం పెట్టేసుకున్నాక అస్తమానం నైట్రోజను ఆక్సిజను ఈ లక్షణాలు కలిగినటువంటి అని ఓ 50 పేజీలు నైట్రోజన్ గురించి, ఆక్సిజన్ అంటే ఓ 50 పేజీలు ఆక్సిజన్ గురించి మీరు చెప్పక్కర్లే. తెలుసుకున్నవాడు ఏం చేస్తాడు, పోతాడు ఆ పుస్తకాల దగ్గరికి, నేర్చుకుంటాడు. ఏది నేర్చుకోవాలో వాళ్ళకి అర్థమవుతుంది. కనుక ఏం నేర్చుకోమని చెప్తున్నాడు ఇక్కడ, మీ యొక్క రుక్కు వాక్ ఎక్కడి నుంచి ఏర్పడుతుంది, శ్వాస ఎక్కడి నుంచి ఏర్పడుతుంది, ఆ శ్వాసని మీరు దేనికి ఉపయోగించుకుంటున్నారు, మీ కోరికలు తీర్చుకోవడానికి ఉపయోగించుకుంటున్నారు. మీకు ఆ హక్కు ఉన్నదా, ఈ శరీరం మీరు నిర్మించుకోలేదు, ఇంత అద్భుతమైనటువంటి శరీరం మీరు నిర్మించుకోలేరు కదా. నిర్మించుకోవాలి, ఒక్కను నిర్మించండి చూస్తాను, ఓ ముక్కు నిర్మించండి, అది ఎలా ఉందో కూడా మీకు తెలియదా. చెవి లోపల భాగాలు, కన్ను లోపల భాగాలు తెలుసా, డాక్టర్లు కూడా పూర్తిగా తెలుసని నేను అనుకోను. మరి దీన్ని మీ ఇష్టం వచ్చినట్టు ఉపయోగించుకునే హక్కు ఎవడిచ్చాడు మీకు, ముందుకు ఉపయోగించుకుంటుందని మీ కోరికలు తీసుకోవడానికి మీరు, మీకు అసలు ఆ హక్కు ఉందా, ఏంటి ధైర్యం మీది, మీది కాదు కదా ఇది. మీదైతే మీకు తెలియాలి కదా ఏది ఎక్కడుందో. తెలుసా మీకు ఏది ఎక్కడుందో, నాది అనేస్తున్నావు కదా ఈ శరీరం. మీకేం తెలుసు ఈ శరీరంలో ఎక్కడుందో. ఏదైనా బాధ వస్తే డాక్టర్ దగ్గర పరిగెడతావు. డాక్టర్ కూడా వాడికి తెలిసినంత చేస్తున్నాడు, వాడు ఒప్పుకుంటున్నాడు నాకు పూర్తిగా రాదు అని. మరి ఇదంతా ఎక్కడ, ఎందుకు చేస్తున్నాడు, ఎవడు చేస్తున్నాడు అని ఆలోచించదు. ఒకసారి ఆలోచన చేశాక ఋషులు వాళ్ళు మీరు ఈ విధానంలో మీరు జీవించండి మీకు తెలుస్తుంది అని చెప్పాక, అది చేయకుండా మీ ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ మేము చాలా గొప్ప సాధకులం, మేము భక్తులం అంటే అట్ట. అసలు మీకు ఎందుకు కోరికలు ఉండాలి, అది ఈశ్వర ప్రధానం అంటే. నాయన నాకు అర్థమైపోయింది, ఏది నా చేతిలో లేదు, అసలు ఈ శరీర నిర్మాణమే నా చేతిలో లేదు. అలాంటప్పుడు నేనేం చేయాలి, అది వేద విజ్ఞానం, త్రయీ విద్య, భూత భవిష్య వర్తమానాలు. ఏది నా చేతిలో లేదు, మరి ఉందని ఎందుకు అలా కంగారు పడిపోతారు. వాడి గుంట్లో బాగోలేదు కంగారు, వీడికి ప్రమోషన్ వచ్చేసింది చాలా గొప్ప, వచ్చినా ఆనందించకండి, రాకపోయినా ఆనందించకండి, దుఃఖాలు వచ్చినా మీ వల్ల రావటం లేదు, మీ వల్లే రావటం లేదు. కానీ మీరు చేసుకుంటున్నారు కావాలని, దానికి ఎవడేం చేస్తాడు. గవర్నమెంట్ డబ్బిచ్చింది నాయన బ్యాంకులో కట్టు అని వీడు వాడేసాడు మధ్యలో. గ్యారంటీగా కేసు పెడతారు, జైల్లో పెడతారు. ప్రకృతి అదే చేస్తుంది దుఃఖాల రూపంలో మిమ్మల్ని. ఎవడు వెంపర్లాడమన్నాడు, ఇది కావాలి అది కావాలి, వెంపర్లాడు. వెంపర్లాడుతో గురువుల దగ్గరికి వెళ్ళి ఆ వెంపర్లాట తీర్చండి అని అడగటం ఎంత మూర్ఖత్వమో ఊరుకుంటుంది. వాళ్ళు ఇంకా వీళ్ళకి అర్థం కాదులే, ఇప్పుడు పిల్లలు మారాన్ చేస్తాడు సినిమాకి వెళ్ళాలి వద్దు అంటాడు తండ్రి, మళ్ళీ మారాన్ చేస్తాడు వద్దు అంటాడు, తర్వాత ఏం చేస్తాడు, ఏం చేస్తాడు, వెళ్ళి చూడరా అని అంతేగా. అలా గురువులు ఇచ్చేదే తప్ప గురువుల యొక్క అనుగ్రహానికి మనకి ఏ విధమైనటువంటి లింక్ లేదు. మీకు నిజమైనటువంటి అనుగ్రహం కావాలి అంటే ఈ జ్ఞానాన్ని సంపాదించండి, ఋగ్యజుస్వామి యొక్క జ్ఞానాన్ని సంపాదించండి. తస్మాత్ యజ్ఞాత్ సర్వహుత రుచ సామాని జ్ఞరే ఛందాగుంసి జ్ఞరే తస్మాత్ యజుస్తస్మాత్ అజాయత. అంచేత మూడు విషయాల మీద మీకు మాస్టరీ రావాలి. మొదటిది వాక్ ఎక్కడి నుంచి ఉద్భవిస్తుంది, మాట్లాడిస్తున్నాం మనం అందరం కూడా, మాట్లాడేటువంటి శక్తి భగవంతుడు నీకు ఇవ్వకపోతే తెలిసి ఉండేది ఆ గందరగోళం ఎంతో. ముందు వాళ్ళ దగ్గరికి వెళ్తే తెలుస్తుంది ఆ బాధ ఎంతో. లేకపోతే ఒకరోజు మీకు గుంతులు వెలుగు రాస్తుంది, అదేంటంటారు ముందు డాక్టర్ ఏమంటారు దాన్ని, లరింజైటిస్, గుంతులు రాదు అప్పుడు ఇంకా మీరు చెప్పలేరు, మాట్లాడలేరు, మాట్లాడితే గొంతుకు నెక్కి మంట. మరి ఆ మాటలు మీరు ఎందుకు ఉపయోగిస్తున్నారు, ఆ శక్తి మీ ఇష్టం వచ్చినట్టు ఉపయోగించుకునే హక్కు మీకుందా ఆలోచించుకోండి. ఏ ప్రశ్నలు వస్తాయో పురుష సూక్తంలో ఎంత అద్భుతమైనటువంటి విజ్ఞానాన్ని అందులో తులసిపడేశాడు. మీకు హక్కే ఉంది మాట్లాడటానికి. మాట్లాడవలసి వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడాలి. ఏం మాట్లాడుతున్నారు మీరు? మీ స్వార్థం కోసం తప్ప, మీకు కావాల్సినటువంటి కోరికలు తప్ప. భగవంతుడి యొక్క కోరికలు, ఎవడైతే మీకు ఈ వాక్కునిచ్చాడో అది ఋగ్వేదం. ఋగ్వేదం తర్వాత మీకు ఏం తెలియాలి? శ్వాస. శ్వాస ఎందుకు వస్తుంది? ఏ బిందువు నుంచి వస్తుంది? అసలు ఎందుకు మనం శ్వాస తీసుకుంటున్నాం? ఎందుకు శ్వాస ఆగిపోతుంది? తెలుసా మనకి? తెలియనప్పుడు శ్వాసను ఇష్టం వచ్చినట్టు పీల్చుకుని తగలెట్టుకుంటున్నాం కదా. అది ఎలా నేర్చుకుంటాం? ఒకరోజు రెండు రోజుల్లో రాదు. ముందు అసలు అది నేర్చుకోవాలి అనే తపన ఉండాలి. ఇప్పుడు డాక్టరీ కోర్సులో జాయిన్ అవుతాడు. జాయిన్ అయ్యాక ఎంత కష్టపడాలి వాడు? 7 ఏళ్ళు 8 ఏళ్ళు వాడు కష్టపడితే తప్ప సబ్జెక్ట్ మీద గ్రిప్పు రాదు. గ్రిప్పు వచ్చినా ఇంకో 20-30 ఏళ్ళు వాడు దాన్ని నిజంగా మనస్ఫూర్తిగా రుబ్బుకుంటే వాడికి ఏమైనా అండర్స్టాండ్ అవుతుందని. ఇంచేత శ్వాస, శ్వాస అంటే సామవేదం. ఋగ్వేదము వాక్కు, సామవేదము శ్వాస. ఇవి వాక్ రుక్కులు కలిసి, వాక్ శ్వాస కలిస్తే మీ ఇంద్రియాలు పనిచేస్తాయి. యజనము ఇంద్రియాలతోనే కదా పూజ చేస్తాం. అంచేత ఈ పూజా విధానాన్ని నేర్చుకుండయా, ముగ్గురు కలిసి యజుర్వేదాన్ని నేర్చుకుండయా. మీకు అంత ఈజీగా రాదు ఇది. ఈ సూత్రాలు ముందు కండతా పెట్టండి. లెక్కలు నేర్పాలి అంటే ఫార్ములాలు కండతా పెట్టాల్సిందేగా, తెలుసుకోవాల్సిందేగా. అప్పుడు బోర్ కొడుతుంది అది. మరి బోర్ కొడుతుంది మాకు రాదు, మేము పుస్తకం చూసుకునే చెప్తామంటే నేను నెక్స్ట్ క్లాస్ ఎక్కడ చెప్పేది మీకు? ముగ్గురు కలిసి దేవాలయాలు నేర్చుకోండి. మళ్ళీ ఇలాంటి దేవాలయం మీకు స్కోప్ రాదు. నేను దీన్ని ఎంతసేపు ఉంచగలనో నాకు తెలియదు. ఇంచేతంటే వాళ్ళ తొందరలో వాళ్ళు ఉన్నారు. మనం చాలా హాయిగా నిద్రపోయాం. 2000 సంవత్సరం వచ్చేసింది. తొందరపడండి, గాభరా పడండి మీరు. అంతే తప్ప మీరు చాలా నిశ్చింతగా చేతులు కాళ్ళు ఊపుకుంటూ ఉంటే కాలం వస్తుంది, వెళ్ళిపోతుంది. పొందవలసిన వాళ్ళు పొందేస్తారు. మేము పొందుతున్నాం అనుకునేటటువంటి భ్రమలో మాత్రమే మీరు ఉంటారు. చాలా నేర్చుకోవాలి, చాలా చెప్పాల్సింది ఉన్నది. దానికి ఎలా చెప్పాలి, ఏం చేయాలి? 14వ తారీఖు నుంచి మీకు ఇదంతా ఇప్పుడు తెలుస్తుంది కదా. ఏమేమి నేర్చుకోవాలో టైం టేబుల్ వేసుకోండి. మీరు ఆ 9 రోజులలో ఏం నేర్చుకోదలుచుకున్నారు మీరు? నేనేమి టైం టేబుల్ అయినా చెప్పాను. ఈసారి టైం టేబుల్ కూడా నేను వెళ్ళా, మీరందరూ కలిసే వచ్చింది. కావాలంటే మీరు మళ్ళీ మార్చుకోండి దాన్ని, నాకే అభ్యంతరం లే. కానీ సబ్జెక్ట్ ఏంటి? హోమియోపతి, ఆస్ట్రాలజీ, సోలార్ సిస్టము, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము అన్నీ నేర్పేయండి మాస్టర్. నేనేం నేర్పుతాను? కాస్త నీట్గా పొద్దున చెప్పింది, రెండో రోజు రాసుకురమ్మంటే రాలేనటువంటి వాళ్ళకి నేనేం నేర్పదు? కనీసం కాస్త ఏదైనా అంటే నాకు ఆ బాధ ఉంది, ఈ బాధ ఉంది, ఏం చేస్తాను? నాకు చాలా బాధలు ఉన్నాయి మీకు తెలుసు కదా. నేనే అద్భుతమైనటువంటి ఆరోగ్యంతో ఏమి ఉండటం లే. కేవలము ఆ గురువుల మీద ఉన్నటువంటి ప్రేమ తప్ప ఇంకేమీ నన్ను నడిపించడం లే. కానీ ఎన్నాళ్ళు నడిపిస్తుంది? ఇలాంటి మనుషులతో మాత్రం ఎక్కువ నడుస్తుందని అనుకోను నేను. ఎందుకంటే ఎదురీదాలి కదా. స్మూత్గా ఉందనుకో సులభంగా అడుగుతుంది. ఇంచేత 14వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు జరిగేటటువంటి కార్యక్రమాలు మీరు ఎంత బాగా ఈ పురుష సూక్త స్త్రీ సూక్తాన్ని మీరు స్వాధీనపరచుకోగలుగుతారు. ముఖ్యంగా ఈ పూజా విధానాన్ని మాస్టర్ చేయాలి మీరు. ఈ పూజా విధానాన్ని యజుర్వేదం అంటాం. ఇంచేత ముందు పూజా విధానం, ఆ మంత్రాలు మీకు నోటికి రావాలి. నోటికి వచ్చిన తర్వాత కదా వాటిని ఉపయోగించుకోగలరు, తారుమారు చేయగలరు. ఎక్కాలంటే 3 3 10 అన్నారు అనుకోండి, మొత్తం యజుర్వేదం గంగలో దిగుతుంది. ఇద్దరు మీరు కండదా పట్ట మాకు టైం లేదు మాస్టర్, నన్ను ఏం చేయమంటారు? మీకు టైం ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు నాకు తెలియదు. కానీ ఆ సీరియస్నెస్ మీకు చెప్తున్నాను నేను. మళ్ళీ ఇలా చెప్పేవాళ్ళు మీకు దొరుకుతారని మాత్రం నేను గ్యారంటీగా అనుకోను. నేను గ్యారంటీగా దొరికినా తెలుగులో చెప్పేవాడు దొరకదు. మరి ఏం చేస్తావు, మా బాధ్యతలు ఉన్నా ఏముందంటే నన్ను ఏం చేయమంటావు? నీ బాధ్యతలే, నేను బాధ్యున్నా. చేత నా సలహా ఏంటి అంటే ఆ లాస్ట్ స్ట్రెచ్, మళ్ళీ ఛాన్స్ రాదు. ఎప్పుడు వచ్చిన ఛాన్స్ వెనక్కి తీసుకెళ్ళిపోతుందో ప్రకృతి మనం చెప్పలేము. ఎందుకంటే ప్రకృతి స్వయంగా గందరగోళంలో ఉంది, అద్భుతమైనటువంటి గందరగోళంలో ఉంది. అంచేత ఇప్పుడు కాదులే, నెక్స్ట్ టైం చూద్దాంలే. నెక్స్ట్ టైం ఏ వాతావరణం ఉండదు. మరి ఏం చేయాలి? బాధ్యతలను వదులుకు రావాలా? నేను చెప్పలేను. బాధ్యతలను వదులుకు వస్తే మీకు ఏమవుతుందో నాకు తెలియదు. బాధ్యతలను వదులుకు వచ్చేస్తే ఏమవుతుందో నాకు తెలియదు. పరిస్థితి ఇది. ఈ పరిస్థితిని మీరు ఎలా ఉపయోగించుకుంటారో అన్నది యజుర్వేదం. ఇంచేత ఈ దేవాలయంలో 3 ముగ్గురు చొప్పున మీరు నిరంతరం చేసుకుని, అసలు రష్ ఎలా ఉండాలంటే, మా క్లాసుల్లో ప్రాక్టికల్స్ గురించి మేము చెప్పినప్పుడు బ్యాచ్ ఆఫ్టర్ బ్యాచ్ అలాగ చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇక్కడ లేదు, తర్వాత ఎప్పుడో మీకు ఎప్పుడో వస్తుంది అవకాశం. ఆ అవకాశం వచ్చినప్పుడు మాత్రం మీరు 1000కి 1000 ఖర్చు పెట్టాల్సి వస్తుంది. 1000కి 1000 ఖర్చు పెట్టాల్సి వచ్చినా మీకు అవకాశం రాదు. అది తమాషా అంతే. ప్రకృతిలో అవకాశం వచ్చినప్పుడేమో మీకు టైం ఉండదు, మీకు 3 వచ్చినప్పుడు మీకు అవకాశం రాదు. జాగ్రత్తగా ఉండండి. దాన్ని
तस्मात् यज्ञात् सर्वहुतः रुचः सामानि जज्ञिरे छन्दागुंसि जज्ञिरे तस्मात् यजुस्तस्मादजायत అంచేత సైక్లిక్ ప్రాసెస్. యజుర్వేదము, యజుర్వేదం నుంచి ఋగ్వేదము, ఋగ్వేదం నుంచి సామవేదము, సామవేదం నుంచి మళ్ళీ యజుర్వేదము, మళ్ళీ యజుర్వేదం నుంచి ఋగ్వేదము, త్రయీ విద్య. ఈ సైక్లిక్ ప్రాసెస్ అలాగ జరుగుతూ ఉంటుంది. తస్మాదశ్వ అజాయంత ఏకేచోభయాదత గావోహ జగ్ఞిరే తస్మాత్ తస్మాజ్జాతా అజావయః. ఇది దేవతలు చేసినటువంటి యజ్ఞం గురించి చెప్తున్నాడు. అంచేత మీరు భూలోకంలోకి తీసుకొచ్చి దింపకండి. ఇంకా ఆకాశం కూడా ఏర్పడలే. ఆకాశాన్ని ఏర్పడటానికి కావలసినటువంటి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు? దేవతలు చేస్తున్నారు. ఈ దేవతలు ఎక్కడి నుంచి చేస్తున్నారు తీవ్ర ప్రయత్నం? అక్షర పురుషుణ్ణి. ఆ పురుషుణ్ణి అబధనన్ పురుషం పశుం, ఆ పురుషుణ్ణి బంధించారు వాళ్ళు. దేవతలు బంధించి అక్కడి నుంచి పిండుకుంటున్నారు. ఈ యజ్ఞ రూపంలో రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటే మొట్టమొదటి ఏమొచ్చాయట? అశ్వాలు వచ్చాయి, గుర్రాలు వచ్చాయి. గుర్రాలు వచ్చాయంటే శక్తిధారలు ఏర్పడ్డాయి. ప్రకృతిలో శక్తి ఉంటే కదా మీ శరీరంలోకి శక్తి వచ్చేది. ప్రకృతిలో శక్తి లేకపోతే మీ శరీరంలోని శక్తి రాదు. కానీ ఈ గుర్రాలు ఎలాంటివి? దవడలు, కిందనే పళ్ళు ఉంటాయి గుర్రాలకి, పైన పళ్ళు ఉండవు. నచ్చలేదుట దేవతలకి. అప్పుడు మళ్ళా చిలికారు వాళ్ళు. మళ్ళా చిలికితే గుర్రాల నుంచి ఆవులు ఏర్పడ్డాయి. ఆవులకి పై పళ్ళు, కింద పళ్ళు కూడా ఉంటాయి, దంతాలు, దవడలు. ఆ తర్వాత మేకలు. ఈ మేకలు అవి ఏంటి? మేకలు అజాలంటే మనకి ఉగాది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలుసు కదా, మేషరాశి నుంచి స్టార్ట్ అవుతుంది. మేషరాశి అంటే మేక, గుర్రము. అంచేత కాలం ఏర్పడింది. స్పేస్ అండ్ టైం ఏర్పడకుండా మానవజాతి ఉద్భవించలేదు. అంచేత మానవజాతి దాటి వెళ్ళాలి గందరగోళం నుంచి. అంటే ఎక్కడి నుంచి పోవాలి? స్పేస్ అండ్ టైంని దాటాలి. అంచేత దానికి వేదిక్ ఇంజంక్షన్స్, వేదాల్లో చెప్పబడినటువంటి కోడ్ వర్డ్స్ గుర్తుంచుకోండి. తస్మాద్ అశ్వ అజాయంత. ఈ అశ్వాలు కాదు, ఈ అశ్వాలు మనకంటే కిందనున్నటువంటివి. ఇవో దేవతలు మానవుల్ని పుట్టించక ముందు, జ్యోతిష రాశి చక్రాన్ని పొందక ముందు పుట్టించినటువంటి మూసలు అనుకోండి. కావాలంటే ఈ అశ్వజాతి యొక్క మూసలు. ఆ మూస లేకపోతే ఈ అశ్వజాతి పుట్టదు. అలా అనుకోండి, కావాలనుకుంటే అవగాహనకి. ఆవులు, ఈ ఆవులు కూడా ఏంటన్నమాట? మూస. అంచేత కృష్ణుడు ఆవుల్ని పరిపాలించటం అనేది, వృషభ రాశిలో పుట్టడం అనేది, ఆవుల్ని తోలుకోవటం అనేది, ఆవుల్ని తోలుకుంటూ ఉంటే కృష్ణుడు అయిపోతే ఆవుల్ని తోలుకునే వాళ్ళందరూ కృష్ణుడు అయిపోయి ఉండేవారు. ఈ ఆవులు వేరు, ఆ ఆవులు వేరు. ఆయన ఆవుల యొక్క మూసల్ని తోలితే మనం ఆవుల్ని తోలుకుంటున్నాం. ఆవుల్ని తోలుకుని కృష్ణుడి మీద ఒక ఆవు పొమ్మ పెట్టేసి ఎంత అందంగా ఉన్నాడో నాకు ఎంత
నుంచి పరమ ఉత్కృష్ట స్థితికి ఒకే సెకండ్లో మారిపోవాలి. చాలా నిత్యంగా ప్రవర్తిస్తాడు. తక్షణమే అద్భుతమైనటువంటి త్యాగమూర్తిగా మారిపోగలడు. మరి వాణ్ణి ఎలా తయారు చేయాలి? ఆ మూస ఎలా తయారు చేయాలి? మానవ జాతి యొక్క మూస. ఆ మూస తయారు చేయడానికి కావలసినటువంటి విధానము తర్వాత సూత్రాల్లో చెప్పబడుతుంది. యత్ పురుషం వ్యధదు. అంచేత ఆవులు, ఆవుల నుంచి గోవులు, గోవుల నుంచి కాలచక్రము. కాలచక్రము అంటే మేకలు. అవంతా కింద శ్లోకంలో జరుగుతున్నాం. ఇంకా అక్కడి నుంచి ఈ మనిషిని ఏం చేయాలి, ఏ విధంగా చేయాలి అని వ్యతదు. ఎప్పుడైతే మనిషి శరీరాన్ని వాళ్ళు నిర్మించారో, యత్ పురుషం వ్యతదు కథిధా వ్యకల్పయన్. మామూలుగా తయారు చేశారా? చాలా విశేషంగా తయారు చేశారు. మనిషి లాంటే ఇంకొక జతువు ప్రపంచంలో ఎక్కడా లేదు. వెతుకుతున్నారు సైంటిస్టులు, ఎక్కడున్నాడా, ఎక్కడున్నాడా, ఎక్కడున్నాడా అని. ఎక్కడా లేడు. మనిషి కంటే గొప్పవాళ్ళు ఉన్నారు, దేవతలు, యక్షులు, గంధర్వులు. మనిషి కంటే కింద వాళ్ళు ఉన్నారు, జంతువులు. కానీ మనిషి లాంటిది ఇంకో చోట లేదు. కథిధా వ్యకల్పయన్, అద్భుతంగా మేము దీన్ని సృష్టించాం కదా, మరేం చేయాలి? ముఖం కిమస్య కౌ బాహు. ఈ మనిషి యొక్క ముఖం ఎలా తీర్చిదిద్దాలి? కౌ బాహు ఈ మనిషి యొక్క చేతులు ఎలా ఉండాలి, కా ఊరు ఈ మనిషి యొక్క తొడలు ఎలా ఉండాలి, పాదావు చేతే పాదాలు ఎలా ఉండాలి అని ఆ దేవతలు పెద్ద గందరగోళంలో పడ్డారు. దేవతలు అంటే ఇక్కడ కర్మాది దేవతలు కింద మనం చేసుకోవచ్చు. జ్యోతిష్ శాస్త్రంలో మనం సీతారాం చెప్పినటువంటి కుబేరుడు, ఇంద్రుడు, వరుణుడు, యముడు వీళ్ళు అనుకోవచ్చు దిక్పాలకులు. ఇంచేత జ్యోతిష్ చక్రం ఎప్పుడైతే ఏర్పడి మేషరాశి ఎప్పుడైతే ఉదయిస్తుందో దిక్కులు వస్తాయి మీకు. వాళ్ళు ఈ ప్రాబ్లంలో పడ్డారు, మానవ జాతికి ఎక్కడ నుంచి మేము ముఖం పెట్టాలి. ముఖం కిమస్య, మానవ జాతి యొక్క ముఖము అది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ప్రాబ్లం అది, మీది నాది కాదు, ఆ మొత్తం హ్యుమానిటీ ఆ మౌళ్ళుది ఆ మూసది ఆలోచిస్తున్నారు. కౌ బాహు చేతులు ఎలా ఉండాలి వాళ్ళని, ముఖం అంటే అగ్నితత్వం, చేతులు అంటే వాయుతత్వం. కా ఊరు కాళ్ళు అగ్నితత్వం. ఇవి ఎలా మూసబోయాలి శరీరంలో, ఇంత అద్భుతమైనటువంటి శరీరాన్ని ఉంచుకొని మన ప్రారంభం ఇలా ఉంది. పురుష సూక్తం దాన్ని అధిగమించడానికి కావాల్సినటువంటి ప్రశ్న వేసింది. ఎలా చేయాలి అంటే ఇమీడియట్గా ఆన్సర్ ఇస్తున్నాడు. బ్రాహ్మణోస్య ముఖమాసీత్ మానవ జాతి యొక్క మొత్తము లక్షణాలు ఏంటి? మొట్టమొదటి లక్షణం వాక్శక్తి. వాక్శక్తి లేనే మానవ జాతి లేదు. మానవ జాతికి మిగతా జంతువులకి దేవతలకి మనకి తేడా ఏంటంటే వాక్ దేవతలకి వాక్ లేదు. మౌన వ్యాఖ్యాపరైతే మౌనంగా ఎలక్ట్రిసిటీ అది పనిచేయగలుగుదు, కావాలంటే నీకు షాక్ ఇచ్చి నిన్ను అనిపించగలదు, కానీ ఎలక్ట్రిసిటీకి వాక్యం లేదు, అదే ఆరోరు సైలెంట్గా పనిచేసుకుంటారు. అంచేత మొట్టమొదటిది ఏంటి? బ్రాహ్మణుడు అంటే ఏంటన్నమాట, వాక్ శక్తి అని. ఈనాడు బ్రాహ్మణుడు అంటే దీని గురించి మాట్లాడటం వేదం వాక్ శక్తి గురించి మాట్లాడుతుంది. అంచేత వాక్ శక్తిని నేర్పేటటువంటి శక్తి ఏదైతే ప్రకృతిలో ఉన్నదో, ప్రకృతిలో ఉంది, అది మీలో లేదు, బయట లేదు, ఫలానా వాడికి అని లేదు, ప్రకృతిలో వాక్ శక్తి ఉంది కనుక మీకు వాక్ వచ్చింది. ప్రకృతిలో వాక్ శక్తి లేకపోతే మీకు వాక్ ఎక్కడ వస్తుంది? ఆ వాక్ శక్తి యొక్క అధిష్టాన తత్వాన్ని బ్రాహ్మణ వర్ణము అన్నాం. కలర్ సూర్యుడి నుంచి వచ్చేటటువంటి ఒక విశేషమైనటువంటి కలర్ కాంబినేషన్ ఉంది. సీఎంకే కలర్స్ అని రకరకాలైనటువంటి కలర్స్ కంప్యూటర్స్లో మీకు కనిపిస్తాయి, 18 లక్షల పైగా కలర్స్ ఉన్నాయి. ఆ కాంబినేషన్లో సూర్యుడు యొక్క 7 రంగులలో ఆ బ్రాహ్మణత్వపు వర్ణం ఏమిటో మీరు అర్థం చేసుకోవాలి. చాలా దగ్గరగా పసుపు రంగుకి దగ్గరగా ఉంటుంది, పసుపు రంగు మాత్రం కాదు, అది పసుపు రంగుకి చాలా దగ్గరగా ఉంటుంది. ఆ వర్ణం గురించి చెప్తున్నాను తప్ప ఈ బ్రాహ్మణ పుట్టుక గురించి వాడిని చెప్పడానికి అసలు అక్కడ సృష్టి లేదు. అక్కడ మానవజాతి ఇంకా ఉద్భవించలే, మానవజాతి యొక్క మూస ఉంది అక్కడ, జాతి యొక్క మూస, మనుషులు కూడా రాలే ఇంకా. అదే అర్థం చేసుకోండి. అంటే పురుష సూక్తంలో 4 వర్ణాల గురించి చెప్పబడింది కరెక్ట్, 4 జాతుల గురించి చెప్పబడి ఉంది తప్పు. వర్ణాల గురించి చెప్పాడు అక్కడ, సూర్యుడి గురించి, రంగుల గురించి చెప్తున్నాడు. ఎర్ర రంగు ఎర్రగా ఉంటుంది అంటే ఉండదు అని నువ్వు వాదిస్తే అట, సూర్యుడు ఎరుపు రంగు ఎర్రగానే ఉంటుంది, అది సూర్యుడు యొక్క వర్ణము. అలాగే బ్రాహ్మణత్వం యొక్క వర్ణము వాక్ శక్తికి అధిదేవత, క్షత్రియుడి యొక్క వర్ణము చేతలు, వైశ్యుడి యొక్క వర్ణము కృషి, గోరక్ష వాణిజ్యం భగవద్గీతలో చాలా స్పష్టంగా చెప్తాడు. శూద్రుడి యొక్క రంగు ఏం చేయాలి వాడు? సర్వీస్. ఎవరికి? వాడికే. ఈ చేతులు కాళ్ళు ఉన్నవాడికి. ఎవడి గురించి మాట్లాడుతున్నాడు? మనిషి గురించి మాట్లాడాడు. నోరుంది, చేతులున్నాయి, తొడలున్నాయి, కాళ్ళున్నాయి. న్యాచురల్గా కాళ్ళకి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వం మనం. దేనికి ఇంపార్టెన్స్ ఇస్తాం? ఫేస్ కేర్ పౌడర్ కానివ్వండి, ఫేస్ ప్యాక్ కానివ్వండి, లక్షలు మీరు ఖర్చు పెట్టండి, కాస్మెటిక్స్ ఒళ్ళంతా రాయరు. దేనికి రాస్తారు? ముఖానికి మాత్రమే రాస్తారు. అదేంటి, ఒళ్ళంతా రాయాలి కదా, పాదాలకు ముందు రాయాలి. ఈక్వానిమిటీ కదా, సెక్యులరిజం కదా. అంతే ఎక్కడ రాయాలి? కాళ్ళకి రాస్తా ఉంటావా అన్న, కామన్ సెన్స్ ఉంటే ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడం మనం. కామన్ సెన్స్ లేనప్పుడు ఈ పిచ్చి పిచ్చి అన్ని ఆలోచనలు వస్తాయి. తెలియని వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు ఎవడైనా మాట్లాడితే మీరు ఆ వాదనలోకి వెళ్లకుండా నువ్వు నూరు ముయ్యి నీకేం తెలియదు అని చెప్పగలిగేటటువంటి ధైర్యం ఉండాలి మీకు. పురుష సూక్తం ఆ ధైర్యాన్ని ఇస్తుంది. ఇంచేత డైరెక్ట్గా చెప్తున్నది, మేము స్థాయిలో మాట్లాడుతున్నాను, నేర్చుకో
నేను ఈ బ్రాహ్మణత్వం గురించి, ఈ క్షత్రియుల గురించి, ఈ వైశ్యుల గురించి మాట్లాడటం లేదు. మీరు ఎందుకు పనికిరారు? మీరు ఎవరూ కాదు. ఇప్పుడు మీరు జంతువులే, మీరు బ్రాహ్మిన్స్ కాదు, ఎవరూ కాదు, మీరు జంతువులే. అంతకంటే మీరే ఎదగలే. మీరేంటి గొప్పగా చెప్పుకుంటారు మా వర్ణం ఇదని? మీకు వర్ణాలు లేదు. మీకు మీరు కారు నలుపు ఉంది. మీరు కనుక మీ ఆస్ట్రల్ బాడీ కనుక చూస్తే, మీ ఆరాన్ని చూస్తే ఏ రంగు ఉండదు అక్కడ. అంత శూన్యము, గాఢమైనటువంటి అందులో ఈ రంగులు ఆవిర్భవిస్తాయి. మీరు కనుక ఆ వృత్తిని కనుక, ఆ స్వాభావికమైనటువంటి ధర్మాన్ని కనుక చేస్తే అది మర్చిపోయి దీని గురించి కొట్టుకుని వీడు మావాడా వీడు మావాడా అనుకో మూర్ఖత్వం. దానికి అవుడు ఏం చేయలేడు. అంచేత బ్రాహ్మణోస్య ముఖమాసే
శూద్రోజాయత
చంద్రమా మనసోజాతః చక్షో సూర్యోజాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయురజాయత. వర్ణాలు ఏర్పడిన తర్వాత, సూర్యుడు ఏర్పడిన తర్వాత, సూర్యుడిలో మానవ జాతి ఉద్భవించడానికి కావలసినటువంటి మిక్సింగ్ జరిగిపోయిన తర్వాత, కలర్ మిక్సింగ్ జరిగిపోయిన తర్వాత, చంద్రుడు ఆవిర్భవించి చంద్రుడి నుంచి వాడికి కావలసినటువంటి మనస్సు తీసుకున్నాడు. చంద్రమా మనసో జాత అంటే సృష్టి ఎక్కడుందో ఊహించింది. అంతటా సృష్టి మీ యొక్క బ్రాహ్మణత్వం గురించి, మీ యొక్క శూన్యత్వం గురించి మాట్లాడటం లే. చంద్రుడు మనసుగా మారాడు. ఇంకా వాళ్ళు పీకుతున్నారు అక్కడ. దేవతలు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అక్కడ. కన్స్ట్రక్షన్ చేయడానికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ని ఇది వరకటి లైవ్ అయిపోయే కదా ఇదంతా జరుగుతుంది అంటే, ఇదివరకు చంద్రుడు, ఇదివరకు సూర్యుడు ఎవడైతే లోపల ఉన్నాడో అక్కడ నుంచి తీసుకొచ్చిన తర్వాత ఆకాశమే లేకుండా సూర్యుడు ఎక్కడి నుంచి వస్తాడు? పృథ్వీ ఉత్పత్తి కాకుండా చంద్రుడు ఎక్కడి నుంచి వస్తాడు? మరి ఎక్కడి నుంచి వచ్చాడు ఇదంతా? తస్మాత్ యజ్ఞ సర్వభూత, సర్వభూతమైనటువంటి యజ్ఞం ఎక్కడ జరిగిందో అందులో ఇవంతా అవతులేచాం. మొత్తం ప్రళయం అయిపోయింది. ఆ చంద్రుడిలోంచి మనసు తీసుకున్నారు, ఆ సూర్యుడిలోంచి మీ యొక్క ఆత్మను తీసుకున్నారు, ఆ లయం అయిపోయినటువంటి దాంట్లోంచి ఇంద్రుడిని తీసుకున్నారు, అగ్నిని తీసుకున్నారు. ఇవంతా కూడా పూర్వ సృష్టిలో కూడా ఉన్నాయి కదా, వాటి గురించి చెప్తున్నాడు. చంద్రమా మనసోజాత చక్షో సూర్యోజాయత ముఖాదింద్రిశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయురజాయత. అంచేత మీ కన్నులలో మీ యొక్క పూర్వ ప్రళయానికి ముందున్న స్థితి యొక్క జ్ఞాపకాలు కనిపిస్తాయి సూర్యుడివి. మీ యొక్క మనసులో ఇదివరకుడి యొక్క చంద్రుడి యొక్క రిఫ్లెక్షన్స్ కనిపిస్తాయి. మీ యొక్క వాక్కులో ఇదివరకుడి యొక్క ఇంద్రుడి యొక్క రిఫ్లెక్షన్స్ కనిపిస్తాయి. అది ఆధ్యాత్మిక యొక్క గొప్పతనం. పురుష సూక్తంలో మీరు అది నేర్చుకోవాలి. ఈ దేవాలయాలలో అది నేర్పేవారు. చివరికి స్కూల్లో ఎలాగైతే విద్య నేర్పడం లేదు, ఇక్కడ కూడా నేర్పడం లేదు. మరి ఈ దేవాలయంలో నేను ట్రై చేస్తున్నా, కానీ మీకు అది వస్తే తప్ప మొత్తం నోటికి రావాలి. మీకు ముందు ఈ ఫార్ములా నోటికి వస్తే తర్వాత ఎక్స్ప్లెనేషన్. నోటికి రావాలంటే ప్రాక్టీస్ చేయాలి. ముందు కర్మకాండ కావాలి. అక్కడ ఏది ఆసనము, ఇప్పుడు ఇది ఆసనమా, ఇదేంటి ఇక్కడ, ఈ మంత్రం ఏంటి, అధ్యమా ద్వాద్యమా ధూపం, ధూపం అంటే ఏంటి తెలియదు నాకు. అది వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ శ్లోకాన్ని పురుష సూక్తంలో పురుష సూక్త మంత్రాలుగా దేనికి ఉపయోగిస్తాం మనం పూజా విధానంలో? దానికి కావాల్సినటువంటి కర్మకాండ ఏంటి? ఆ కర్మకాండ చేతులతో ఎందుకు చేస్తాం మనం? చేతులు దేనికి ఉపయోగపడతాయని చెప్పాడు పురుష సూక్తంలో. ఇవంతా మీకు గందరగోళం అవ్వాలంటే ముందు ఆ శ్లోకాలు నోటికి రావాలి, వాటి భావాలు మీకు తెలియాలి. తెలిసాక మీకు దాని ఇంటర్ప్రిటేషన్ చెప్పగలను. దాని అర్థం లేదంతా చెప్పుకుంటూ పోతాను. ఏమర్థమవుతుంది మీకు నాకు తెలియదు, మీకు ఏదైనా అర్థమవుతుందో లేదో. కానీ ఇది చాలా గొప్పది, అద్భుతమైనటువంటి విషయాలు ఇందులో ఉన్నాయి. ఈ దేవాలయంలో అది నేర్చుకోవాలి అనేటటువంటి ఫీలింగ్ నేను కలగజేయగలిగితే నా అదృష్టం అది. దాని తర్వాత మీరు ఎలాగో అవస్థపడతారు, ఇంకా రుచికి తీసాక వదలగా. అంచేత చంద్రమా మనసోజాత చక్షో సూర్యోజాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయురజాయత.